சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 9வது அத்தியாயம் 20வது ஸ்லோகம். த்ரைவித்யாமாம் சோம பூத பாபாஹ பூத பாபாஹ யக்ஞைரிஷ்ட்வா ஸ்வர்கதிம் ப்ரார்த்தயந்தே புண்ணியமாசாத்ய சுரேந்த்ரலோகம். அஷ்ணந்தி திவ்யான் திமி தேவ போகான் தே தம் புக்த்வா ஸ்வர்கலோகம் விஷாலம். க்ஷீணே புண்ணியே மர்த்யலோகம் விஷந்தி கிருஷ்ண பரமாத்மா சகாம பக்துண்ணி గురించి మాట్లాడుతున్నారు. சகாம பக்துடு అంటే అర్థకామాలను మాత్రమే కోరుకునే భక్తుడు. అర్థం అంటే ధనము, సంపదలు, బంగారము, ఇల్లు ఇట్లాంటివన్నీ కూడా కోరుకోవడం, సుఖాల కోసం కామ వాటిని అనుభవించడానికి కావలసిన శక్తి, ఇదే కోరుకునేవాడు భగవంతుడి నుంచి సకామ భక్తుడు అంటారు. భగవంతుడిని పూజించేటప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ కోరుకునేవి కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులే కోరుకుంటాడు. అలా కోరుకుని భగవంతుడిని పూజించే భక్తుడిని సకామ భక్తుడు అంటారు. దాదాపు ఎక్కువ మంది సకామ భక్తులే, 100కి 1 కోటికి ఒక్కడుంటాడు నిష్కామ భక్తుడు. అందరూ నిష్కామ భక్తులుగానే ఉండాలి అంటారా, సకామ భక్తులుగా ఉండకూడదా అంటే, శాస్త్రం చెప్తుంది కొంతకాలం సకామ భక్తుడిగా ఉండు, పర్వాలేదు, కోరుకో, ఇల్లు, కారు, పిల్లలు, ధనము, మంచి ఉద్యోగము కొంతకాలం కోరుకో, అవన్నీ వచ్చిన తర్వాత ఇంక ఆపేసాయి, అప్పుడు నిష్కామ భక్తుడి కావలసింది అంటుంది శాస్త్రం. కానీ అట్లా ఎవరు రారు. దాదాపు అన్నీ ఇచ్చినా కూడా భగవంతుడు ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాడు. నిజంగా మాట్లాడితే మనిషి అవసరాలకి భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మనిషి అవసరాలకి ఎంత కావాలో అంత ఇచ్చాడు భగవంతుడు. అందరి అవసరాలకి భగవంతుడు అందరికీ ఏం కావాలో అన్నీ ఇచ్చాడు. కానీ ఒక్క వ్యక్తి లోభి గనక అయితే వాడికి కూడా భగవంతుడు ఎన్నిచ్చినా చాలదు. ఒక్క లోభి, లోభి అంటే ఏంటి, ఎంత ఇచ్చినా వాడికి చాలదు. అందరి అవసరాలకి అందరికీ అన్నీ ఇచ్చాడు భగవంతుడు, అన్నీ ఏర్పరిచాడు, ఇస్తూనే ఉన్నాడు. ఒక వ్యక్తి లోభి గనక ఉన్నాడనుకోండి, ఎంత ఇచ్చినా చాలదు వాడికి. భగవంతుడు ఎన్ని పెట్టినా కూడా వాడి ముందు వాడికి సరిపోదు, చూసారా. అందుకని అంటారు, భగవాన్ హ్యాస్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ గ్రీడ్ అన్నారు. గ్రీడ్ ఏంటనేసి అంటే ఏంటి, లోభితనం, ఇంకా 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 కావాలనే తాపత్రయం ఉన్నవాడికి భగవంతుడు కూడా వాడిని తృప్తిపరచలేడు. అది విషయం. ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఏదైనా నేను భక్తులకు ఇస్తున్నాను, వాళ్ళ కోరికలు తీరుస్తున్నాను అంటే అది నా ఇష్టం మీద ఆధారపడి లేదు. నేను ఇవ్వాలని కోరుకుంటే ఇచ్చేది కాదు, అది వాళ్ళు ఏది కోరుకుంటారో అది నేను ఇవ్వాలి అంతే. నేను ఇస్తానన్నా కూడా నేనేమి ఇవ్వదలుచుకుంటాను, మోక్షం ఇవ్వాలనుకుంటాను. కానీ వాడు కోరుకోనప్పుడు నేనేం చేసేది, నేను ఇద్దాం అనుకున్నా కూడా వాడు మోక్షం కోరుకోనప్పుడు ఇచ్చి ప్రయోజనం ఉందా? ఉదాహరణకి తల్లి 2 చేతుల్లో 2 బిస్కెట్లు పెట్టుకున్నది, 1 చేతిలో బంగారం బిస్కెట్, గోల్డ్ బిస్కెట్, మరో చేతిలో మామూలు బిస్కెట్, గోధుమ పిండితో చేసిన బిస్కెట్, స్వీట్ బిస్కెట్. 2 చేతుల్లో బిస్కెట్లు పెట్టుకొని పిల్లవాడి దగ్గరికి వెళ్ళింది. పిల్లవాడు వచ్చి, ఒరేయ్ నీకు ఏది కావాలో తీసుకోరా అంది. పిల్లవాడు బాగా విలువైనది కోరుకుంటాడేమో అనుకుంటూ ఇష్టపడుతుంది అమ్మ. విలువైనది వాడికి తెలియదు ఇది. ఈ రెండింటిలో ఏది విలువైనది అనేది తల్లికి తెలుసు. బిస్కెట్ ఒక రూపాయి ఉంటుంది, ఇది కొన్ని వేలు ఉంటుంది. కానీ ఓ పిల్లవాడు ఏం తీసుకుంటాడు? గోధుమ పిండి బిస్కెట్, స్వీట్ బిస్కెట్టే తీసుకుంటాడు. బంగారం బిస్కెట్ తీసుకోడు. వద్దురా తీసుకోరా బంగారం బిస్కెట్ అంటే వాడు ఏడుస్తాడు. ఏడుస్తాడు వాడు. ఏడుపు ఆపడానికి ఏం చేయాలి తల్లి? సరే వద్దులే, గోల్డ్ బిస్కెట్ వద్దుగా నీకు, సరే ఈ బిస్కెట్టే తీసుకో అంటుంది. ఎందుకని? వాడికి ఈ బిస్కెట్టే ఇష్టం, ఇది ఇష్టం లేదు. ఎందుకని? దీని విలువ తెలియదు. అదే మళ్ళీ 20 ఏళ్ళు 16 ఏళ్ళు రాగానే 15 ఏళ్ళు వస్తే ఇది తీసుకుంటాడు, అప్పుడు విలువ తెలుస్తుంది. అదేవిధంగా భగవంతుడు కూడా అర్థకామ ధర్మాలనే బిస్కెట్లు చేతిలో పెట్టుకున్నాడు. మోక్షం అనే బిస్కెట్ ఒక చేతిలో. మోక్షం అనే బిస్కెట్ ఎవరు అడగడంలా? బంగారం లాంటి మోక్షం బిస్కెట్ ఎవరు అడగడంలా? మోక్షం బిస్కెట్ కాదు, బంగారం లాంటి అంత. కానీ అందరూ అర్థ ధర్మ అర్థ కామాలే అడుగుతారు. నాకు పుణ్యాన్ని ఇవ్వు, నేను స్వర్గలోకానికి పోవాలి, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇవ్వు, మా మనవాడికి ఇవ్వు, మనవరాలికి ఇవ్వు. వీళ్ళకే కాదు, ఇంకా వాళ్ళందరికి కూడా వీడే లిస్ట్, పెద్ద లిస్ట్. ఇట్లా అడుగుతూనే ఉంటాడు భగవంతుడు. ఎవరు మోక్షం కోసం అడిగే నాథుడే లేడు. అందుకని చెప్పాను కదా, 2 పాకెట్లు 2 చేతులు పెట్టుకుంటే ఒక చెయ్యి బిజీగా ఉంటుంది, కానీ ఒక చెయ్యి రావడంలా బయటికి. అడిగితే కదా ఇవ్వడానికి. ఒకవేళ ఇస్తానని అన్నా కూడా భగవంతుడు, చాలేవయ్యా నాకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, ముందు అవి తీర్చు, మోక్షం ఎనీహో పర్మనెంటే కదా, తర్వాత అడుగుతాలే అంటాడు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ యజ్ఞాలు యాగాలు వైదిక కర్మలు చేసేవాళ్ళకి, సోమయాగం చేసేవాళ్ళకి, వాళ్ళకి దానివలన వచ్చే ఫలం ఏమిటో, వాళ్ళు ఏది కోరుకున్నారో అదే ఇవ్వాలి నేను. వాళ్ళు స్వర్గాన్ని కోరుకున్నారు, సోమయాగం చేసి స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నారు, నేనేమి ఇవ్వాలి? స్వర్గఫలాన్ని ఇవ్వాలి. స్వర్గఫలాన్ని ఇస్తాను. ఏమవుతుంది? అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడ పాటలు వింటూ ఉంటారు, డాన్స్ చూస్తూ ఉంటారు, ఇంద్రలోకం చాలా అమృతం తాగుతూ ఉంటారు, పుణ్యం కరిగిపోతూ ఉంటుంది కొంచెం కొంచెం. పుణ్యం సంపాదించుకొని వెళ్ళారు కదా, పుణ్యం తీసుకొని వెళ్ళారు. వీసా ఎంతసేపు, ఎన్ని రోజులు ఉంటుంది? 6 నెలలే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ పుణ్యం సంపాదించుకొని మళ్ళీ వీసా, మళ్ళీ వెళ్ళాలి. అక్కడ ఉన్నా కూడా ఎక్కువ కాలం ఉండనివ్వరు, తరిమేస్తూ ఉంటారు వీళ్ళని, లేకపోతే వీసా క్యాన్సిల్ చేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, పోలీసు అధికారులు ఉంటారు దైవలోకంలో కూడా. ఇక్కడ మనకు పోలీసు అధికారులు ఉన్నట్లే దేవలోకంలో డివైన్ పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళు వచ్చి ఎవరెవరు కూర్చున్నారో పుణ్యం అయిపోయిన తర్వాత కూడా అని చూస్తూ ఉంటారు. వీసా అయిపోయినా కూడా కథలు అక్కడి నుంచి జనం, అబ్బాయి ఇంటికి, అమ్మాయి ఇంటికి అక్కడి నుంచి మారుతూ ఉంటారు అన్నమాట, రకరకాలుగా తెలియకుండానే. అట్లా వీసా క్యాన్సిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా పుణ్యం అయిపోయినా కూడా ఇంకా డాన్స్ అయిపోలేదు కదని చెప్పి కూర్చుంటారు అన్నమాట. కూర్చుంటే వాళ్ళు వచ్చి తల మెడకాయ పెట్టి నెట్టాలి కదా బయటికి, మెడకాయ పెట్టి నెట్టాలంటే అర్ధచంద్రాకారంలో పట్టుకోవాలి, ఇట్లా పెట్టుకుంటే కానీ నెట్టలే లేలే అన్నాడు. ఏమైంది అన్నాడు, నీ పుణ్యం అయిపోయింది నాయన తీగన్నాడు. తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, విశాలమైన స్వర్గంలో ఆ సుఖభోగాలన్నీ భుక్త్వా అన్నాడు. అక్కడ అన్నీ అనుభవించి ఎలా పొందాడు ఆ స్వర్గాన్ని? సోమపాహ, ఈ సోమయాగం చేసి ఆ సోమరసాన్ని తాగి అక్కడికి వెళ్ళాడు. ఈ వేద కర్మలన్నీ చేసి పుణ్యం ఆసాద్య, పుణ్యని సంపాదించుకొని, 20 శ్లోకంలో ఉంది, పుణ్యం ఆసాద్య, బాగా పుణ్యాన్ని సంపాదించుకొని యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలన్నీ చేసి ఆ గుళ్ళు ఈ గుళ్ళు స్నానాలు చేసి నదుల్లో మునిగి 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 చేసిన తర్వాత పుణ్యం పొంది సురేంద్రలోకానికి వెళ్ళారు, స్వర్గలోకానికి. 20 శ్లోకంలో చెప్తున్నారు, అశ్నంతి దివి దేవభోగాన్ దివ్యాన్. ఆ దేవభోగాలన్నీ అనుభవించి ఆనందంగా, ఎప్పుడు పరిమళమే వస్తూ ఉంటుంది, సువాసనలు వస్తూ ఉంటాయి. గాలి ఎట్లా ఉంటుందంటే తిమ్మెర అని పిల్ల గాలులు వీస్తూ ఉంటాయి, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, పిల్ల గాలులు వీస్తూ ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ. అట్లాంటి చోట ఉండి 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 బాగా సుఖాన్ని అనుభవించి ఇంకా అక్కడ అలవాటు పడిపోతాడు. పడిపోయి తర్వాత ఆ టైం ఎక్స్పైర్ అయిపోయింది, క్రెడిట్ కార్డు కూడా ఒక్కొక్కసారి డబ్బులు షాపుకు పోతే క్రెడిట్ కార్డు వాడికి ఇస్తే, ఏమిటండి డబ్బులు లేని క్రెడిట్ కార్డు ఇచ్చారంటారు. బ్యాంకులో అయిపోయింది అకౌంట్ చూసుకోకుండా ఎక్స్పైర్ అయిపోయిన క్రెడిట్ కార్డు ఇస్తే వాడేం చేసుకుంటాడు? చాలామందికి అవుతుంటుంది అట్లా. క్రెడిట్ కార్డు మనకు ఎంత అకౌంట్ ఉంటే అంతవరకే పనిచేస్తుంది అది. ఒక్కోసారి అకౌంట్ అయిపోయిన తర్వాత కూడా అందులో మనీ లేకపోయినా కూడా మనం అదే యూజ్ చేస్తున్నాం అనుకోండి, వర్కౌట్ అవ్వదు. అదేవిధంగా వీడికి వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? కూవన్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు కూవన్ నదికి వెళ్ళాలి, మద్రాసుకు వెళ్ళాలి, లేకపోతే ఢిల్లీలో పడేస్తాయి. అక్కడ బాగా పొల్యూషన్ కదా, అక్కడికి పోవాలి నువ్వు. ఎప్పుడు మద్రాసుకు వస్తుంది అట్లాంటి పరిస్థితి చెప్పలేము. అప్పటికి మనం ఉండకుండా ఉంటే సరిపోతుంది అనిపిస్తున్నది. ఒక 100 సంవత్సరాల తర్వాత వస్తే పర్వాలేదు కదా, చెప్పలేము. చూడండి ఎంత దుర్భరమైన స్థితి ఢిల్లీలో, గాలి కూడా లేదు పీల్చుకోవడానికి. ఇప్పుడు ఏమిటయ్యా అంటే ఈ వారం 10 రోజుల నుంచి ఆ గాలి పీల్చి పీల్చి అందరికీ ఆయాసాలు, కళ్ళ మంటలు, కళ్ళ జబ్బులు వస్తున్నాయి. పాపం చూసారా మనిషి ఎంతటి మహాప్రమాదానికి లోనైపోతాడో కాలుష్యం వలన. కనుక అటువంటి పరిస్థితులు వస్తాయి. అట్లాంటి చోటికి పోవాల్సిందే మనం స్వర్గలోకం నుంచి. తేతం భుక్త స్వర్గలోకం విశాలం, స్వర్గ విశాలమైన స్వర్గలోకాన్ని అనుభవించి క్షీణే పుణ్యే, అది క్షీణించగానే పుణ్యం క్షీణించగానే పుణ్యే క్షీణే సతి మర్త్యలోకం విశంతి, ఈ మర్త్యలోకానికి వస్తారు. మర్త్యం అంటే ఏమిటి? ఈ మరణం కలిగినటువంటి, జనన మరణాలు ఉన్నటువంటి ఈ ప్రపంచానికి వస్తారు. మర్త్యలోకం విశంతి ఏవం త్రయి ధర్మం ప్రపన్నాహ. ఎవరు వాళ్ళు వచ్చేవాళ్ళంటే, ఎవరైతే ఈ వైదిక కర్మలు చేసి సకామంగా అనిత్యమైన ఫలాన్ని కోరుకొని భోగాల కోసం సుఖాల కోసం స్వర్గానికి వెళ్ళారో వాళ్ళు. ఏవం త్రయీధర్మం, త్రయీధర్మం అంటే వైదికమైనటువంటి వేదాలలో చెప్పబడినటువంటి పూజలు పునస్కారాలు. అనుప్రపన్నాహ, కేవల వైదిక కర్మలు చేసేవాళ్ళు, ఉపాసన చెయ్యకుండా కేవల వైదిక కర్మలు. అనుప్రపన్నాహ అలా ఆచరించిన వాళ్ళు. కామకామాహ, కామకామాహ అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు భోగాలను అనుభవించి విషయ సుఖాలను కోరిన వారై, విషయ సుఖాలను కోరుకున్న వారై, టీవీలు, ఇళ్ళు, కార్లు, ధనము, బంగారము, వెండి, రకరకాలైనటువంటి భోగాలు, సుఖాలకు అంతే ఉందండి. ఎంతైనా ఆనందించరా, తిను, హాయిగా తిను, హాయిగా ఆనందించు, హాయిగా ఉంటున్నాడు. మళ్ళీ ఇక్కడ అనుభవించింది చాలక మళ్ళీ పోయిన తర్వాత కూడా అక్కడ అనుభవించాలని చెప్పి వీడికి ముందుగానే అన్నీ రెడీ చేసి పెడతారు, పెట్టి వీడు అక్కడ అనుభవిస్తాడు అనుకుంటారు వీళ్ళు. అవన్నీ కూడా అట్లా మనుషులు అనుకుంటుంటారు, చనిపోయిన తర్వాత కూడా అనుభవించాలని. గతాగతం లభంతే, వాళ్ళు ఏం పొందుతారు అటువంటి వ్యక్తులు, సకామ భక్తులు? గతాగతం, స్వర్గగమనం, భూలోక ఆగమనం. గతాగతం స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం. ఆగమనం గమనం, ఆగమనం స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఇదే పని. పునరపి జననం, పునరపి మరణం. లభంతే మోక్షం న లభంతే, వాళ్ళు మోక్షాన్ని పొందరు. ఇట్లా వచ్చి పోయేదాన్నే పొందుతూ ఉంటారు ఎంతసేపటికి, మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి పుడుతుంటారు పుట్టగొడుగుల్లాగా. పుట్టగొడుగులు కూడా అంతే చూసారా, అవి వర్షం రాగానే బుడుబుడుబుడుని వస్తాయి, పోతాయి, మళ్ళీ మళ్ళీ బుడుబుడుబుడుని వస్తాయి, అట్లా అన్నమాట. వీళ్ళు కూడా అంతే అని చెప్పి, అప్పుడు దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, ఈ పుణ్యకర్మల వలన సాధించేటటువంటిది ఫలం శాశ్వతం కాదు. ఎంతటి గొప్ప కర్మలైనా, దైవక వైదిక కర్మలైనా కూడా కర్మఫలం అనిత్యం అని తెలుసుకోవాలి. అనిత్యమైన కర్మఫలం వలన నిత్యమైన సుఖ శాంతి లభించదు. అప్పుడు ఏమవుతుంది? ఇది కొంతకాలం చేసిన తర్వాత సకామ భక్తి, కొంతమంది వివేకులు, కొంచెం ఆలోచనాపరులు నిష్కామ భక్తికి వస్తారు. ఎలా వస్తారు అంటే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, 22లో నిష్కామ భక్తి గురించి చెప్పబోతున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకాలు, నిష్కామ భక్తి యొక్క గొప్పదనం, విశిష్టత చెప్తున్నారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వివేకవంతుడైన వాడు ఈ సకామ భక్తి వలన పొందినటువంటి వాటిలో దోషాన్ని చూస్తాడు, చూసి నిష్కామ భక్తుడవుతాడు. చాలా రేర్గా అవుతారండి. ఏమిటి ఆ దోషం అంటే, మూడు దోషాలు. ఈ యొక్క అర్థ కామాలు నేను పొందినవన్నీ కూడా, ఏవైతే భగవంతుడిని అడిగాను, ఇల్లు కావాలని అడిగాను, ఉద్యోగం కావాలని అడిగాను, మంచి శాలరీ కావాలని అడిగాను, పిల్లలు కావాలని అడిగాను, ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు. మంచి కారు కావాలని అడిగాను, ఇంకా ఏమేం కావాలో రకరకాలు నా కోసం నా పిల్లల కోసం అన్నీ అడిగాను, అన్నీ ఇచ్చాడు. కానీ వీటన్నింటిలో కొంత దుఃఖం ఉన్నది. ఎందుకంటే ఎంతకాలం పనిచేస్తాయో చెప్పలేము, ఏదో ఒక ప్రాబ్లం ఇస్తూనే ఉంటాయి. సర్వెంట్ కావాలనుకున్నాను, సర్వెంట్ని ఇచ్చాడు, కానీ సర్వెంట్ వల్ల ప్రాబ్లం. డ్రైవర్ కావాలనుకుంటే డ్రైవర్ ఇచ్చాడు, డ్రైవర్ వల్ల ప్రాబ్లం. ఒకసారి వస్తాడు, ఒకసారి రాడు. ఫ్రెంచ్ లీవ్ తీసుకుంటుంది సర్వెంట్. ఫ్రెంచ్ లీవ్ అంటే తెలుసా? చెప్పకుండా లీవ్ తీసుకుంటే ఫ్రెంచ్ లీవ్. ఎందుకంటే చెప్పితే అరుస్తామని చెప్పి వాళ్ళు చెప్పకుండా లీవ్ తీసుకుంటారు. మనం ఏం చేస్తాం, పని వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటాం ఫుల్ అండ్ ఫుల్. వాళ్ళు రాకపోతే ఇంకంతే. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటే అందులో వేసామంటే గడగడగడ బట్టలని వస్త్రాలన్నీ వాష్ చేసేస్తుంది. అది పనిచేయలేదనుకోండి, అమ్మో అది తలుచుకుంటేనే బాధ, అది పనిచేయకపోతే. కొంతమందికి దానికి అలవాటు పడిన వాళ్ళకి అది పనిచేయకపోతే ఏమవుతుంది తెలుసా? బంధం వాళ్ళకి, అది బాండేజ్ అన్నమాట. ఆ దుఃఖం ఉంటుంది ప్రతి గ్యాడ్జెట్లో కూడా ఉపయోగించేటప్పుడు, అది పనిచేయదు కొంతకాలం. ఇప్పుడు కారులో పోవడం అలవాటైన వాళ్ళు, మంచి ఏసీ కారులో పోవడం అలవాటయ్యి ఆ కారు డ్రైవర్ రాలేదు, కారు పనిచేయలేదు అనుకోండి, ఆటోలో పోవాలి. ఆటోలోనా, అమ్మో నేనే పోను క్లాసుకి, ఆటోలో నా వల్ల కాదు, అందుకని కారు ఉంటేనే వెళతాను, లేకపోతే వెళ్ళలేను. క్లాస్ పక్కనే అలవాటయ్యి కాస్త దూరంగా ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ఆ క్లాసు లేకపోతే ఏమైందిలే, దూరం నేను పోలేను అంటాం. సుఖానికి అలవాటు పడితే కష్టం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని కారులో వెళ్ళేవాళ్ళు ఆటోలో వెళతారా? ఏమైతే ఏముందిలే, కాసేపు ఏదైనా అక్కడ వెళ్ళడమే కదా ప్రధానం. కారు అయితే ఏంటి, ఆటో అయితే ఏంటి, వెళ్ళగలమా? అందరు వెళ్ళగలరా? వెళ్ళలేరు. చాలా కష్టం. ఒకదానికి సుఖానికి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉంటేనే వాడికి నిద్ర పడుతుంది, వేరే చోటికి పోతే నిద్ర పట్టదు. అందుకని ఎక్కడ తిరిగినా సరే ఇంటికి వచ్చిపోకుండా, ఎక్కడ ఏం తిన్నా సరే, ఏమండి మా ఇంట్లో తింటేనే కానీ నాకు నెమ్మది కాదని, నేను పడుకుంటే మంచం మీదని ఎక్కడ పడుకుంటేనే నిద్ర పడుతుంది, వేరే చోట ఎక్కడైనా పడుకోరండి, పడుకోండి. అది అలవాటు అనమాట మనుషులకి. కనుక ఆ దుఃఖం వచ్చేస్తుంది అది కనుక లేకపోతే ఆ విషయం, ఆ వస్తువు. తర్వాత అతృప్తి ఉంటుంది. అవి పనిచేయనప్పుడు మనకు అతృప్తి వస్తుంది. ఎంత ఇచ్చినా కూడా, ఎంత ఉన్నా కూడా ఇంకొంచెం బాగుంటే బాగుండేది, ఇంకా కొంచెం మంచిదైతే బాగుండేది అని తృప్తి ఉండదు మనిషికి. అతృప్తిగానే ఉంటాడు ఎప్పటికీ కూడా. మనిషికి తృప్తి అనేది ఉండనే ఉండదు. ఇంకొంచెం ఉంటే బాగుండు, 10,000 వస్తే బాగుండు నాకు. 100 ఉన్నవాడేమో 10,000 100 ఉన్నవాడు 1,000 కావాలని కోరుకుంటాడు. 100,000 వాంఛతి, 1,000 ఉన్నవాళ్ళు 100,000 వాంఛతి, కొన్ని 100,000 కావాలని కోరుకుంటాడు. 1,000 ఉన్నవాడు 100,000 వాంఛతి, 100,000 కావాలని కోరుకుంటాడు. 100,000 ఉన్నవాడు ఏం చేస్తాడు, 100,000 ఏముందండి ఈ రోజుల్లో, ఏం వాల్యూ ఉంది, 1,000,000 ఎన్నా ఉండాలి, 1,000,000 వాంఛతి. 1,000,000 ఉన్నవాడు ఏం చేస్తాడు, ఈ 1,000,000 ఏముందండి, పదవి లేకపోతే ఏముంది, అందుకని పదవి వాంఛతి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని వాంఛతి అన్నాడు. అది వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే అయితే ఏముందండి, అది పెద్ద ఇది కాదు, కంట్రీ లెవెల్లో కావాలి మనం అన్నాడు. అప్పుడు అక్కడికి వెళ్తాడు. ఈ విధంగా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట మనిషి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రెసిడెంట్ని కావాలని, చక్రవర్తిని కావాలనుకుంటాడు, భూమండలాధిపతిని కావాలనుకుంటాడు. మనిషికి తృప్తి అనేదే లేదు, దుఃఖం అతృప్తి. తర్వాత బంధం, అది కనుక లేకపోతే నేను నా కాళ్ళు చేతులు పనిచేయవండి. చాలామంది పని మనిషి రాకపోతే కుడి చేయి పనిచేయనట్లే, అది కుడి చెయ్యి, నా కుడి చెయ్యి పని మనిషి. 2,000 రూపాయలకి పనిచేసే పని మనిషి రాకపోతే నా కుడి చేయి లేనట్లేనండి, నాకు నా రైట్ హ్యాండ్ పోయినట్లేట అన్నాడు. అన్నీ వాళ్ళే చేసి పెడతారు, కూరలు తరగడం దగ్గర నుంచి వాళ్ళని ముందు పాచి పనికని పెట్టుకుంటారు, తర్వాత వంట దాకా తీసుకెళ్తారు వంటగదికి, ఇంకా అన్నీ వాళ్ళే చేస్తారు సమస్తం. ఇంకా పైగా చెప్పుకుంటారు ఏమిటి, మా పని అమ్మాయండి బంగారమే, బంగారం ఏంటి ఏమిటి, అన్ని పనులు చేసి పెడుతుంది. అన్ని పనులు చేసి చేసి ఏమైందంటే నాకు ఒళ్ళు వచ్చి నేను వెయిట్ పెరిగిపోయినాను. ఈ వెయిట్ వల్ల ఏమైందంటే నాకు ప్రాబ్లమ్స్. అర్థమైందా? కార్లు కొనుక్కొని జనం ఏం చేస్తున్నారు, కార్లో వస్తారు పార్క్ దగ్గరికి వచ్చి పార్క్లో నడుస్తాడు. చూడండి, నడగడం లేక ఒబేసిటీ వచ్చింది, నడక లేక రోగం వస్తే కార్లు కొనుక్కొని ఆ కార్లలో పార్క్ దగ్గరికి వచ్చి కారు పార్క్ చేసుకొని కార్లో పార్క్లో నడుస్తారు. అవి ఇంట్లో పని చేయొచ్చు కదా, ఇంట్లో పని చేస్తే డిగ్నిటీ భంగం. అందుకని పార్క్లో వాకింగ్ చేస్తే అదొక స్టైల్. తర్వాత ఏమైంది అంటే నడిచి నడిచి మోకాలు నొప్పి వచ్చిందండి. డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నారన్నాడు. ఇంట్లో ఒక్క పని చేయడు కదా, వంగి లేచేయడానికి కష్టం, కింద కూర్చోరు కదా అస్సలు. అందువల్ల ఏమైంది, నడక చేయాల్సి వచ్చింది. నడిచి నడిచి ఏమైంది అంటే మోకాళ్ళు నరిగిపోయినాడు. ఇప్పుడు మోకాళ్ళు నరిగిపోతే ఏం చేయాలన్నాడు. మళ్ళీ ఏదో దానికోసం ఒక ట్రీట్మెంట్ అవసరమా? ఇవన్నీ ఇదంతా బంధం కదా, కష్టం. మన పని మనం చేసుకునే స్థితిలో లేము మనం, అలవాటు పోయింది ఇప్పుడు. అందుకని వాళ్ళు మిసమిసలు ఆడుతుంటారు, పని వాళ్ళందరూ మిసమిసలు ఆడుతుంటారు. వీడేవో రోగగ్రస్తుడై డాక్టర్ గారు అది తినవాకు ఇది తినవాకు అంటుంటారు. మనం ఏం చేస్తాం, వాళ్ళ కోసం వండి పెట్టాలి కదండి అంటుంది ఈవిడ. ఒక గృహస్థురాలు పాపం, మనం తిన్నా తినకపోయినా వాళ్ళ కోసం వండాలి కదండి. అందుకని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు చేసి పెట్టడం, ఎవరికి, పని వాళ్ళకి. ఈవిడే బ్రేక్ఫాస్ట్ తినకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాట్. బ్రేక్ఫాస్ట్ వద్దన్నారు డాక్టర్ గారు. అప్పుడు ఏం చేయాలి పని అమ్మాయి, ఏమిటమ్మా ఏమి పెట్టమంటుంది పని అమ్మాయి, దానికోసం వండి పెట్టాలి. ఏమిటిదంతా బంధం కదా. మనుషులకి ఎక్కడండి సుఖం ఉంది చెప్పండి? దుఃఖమిశ్రితం, అతృప్తికరత్వం, బంధకత్వం. ధనం ఉంటే ఆనందం అనుకుంటాం, ఇల్లుంటే ఆనందం అనుకుంటాం, లేదు. నీ మనస్సులో లేని ఆనందం ఎందులో నుంచి రాదు. ఇట్లా తెలుసుకుంటాడు ఒక వ్యక్తి. ఈ సకామ భక్తి వల్ల నేను సాధించింది ఏమీ లేదు, ఉన్న శాంతి కూడా పోయింది, ఆయాసం వచ్చింది కానీ నాకు శాంతి రాలేదు. ఆ గుళ్ళు తిరిగి ఈ గుళ్ళు తిరిగి ఆ పూజలు చేసి ఈ పూజలు చేసి ఇది చేసిన తర్వాత కూడా ఫలితం కనపడకపోతే ఆయన ఆ పండితుడి దగ్గరికి వెళ్ళి ఆ పూజారి దగ్గరికి వెళ్ళి చెప్తే అది కాదమ్మా ఇంకాస్త పెద్దగా చేయాలి, 40,000 ఇవ్వు 50,000 ఇవ్వు నేను చేస్తానంటాడు. అది చేసిన తర్వాత ఫలితం రాకపోతే విసుగు వచ్చి చివరికి బుద్ధి వచ్చి ఇంకా చాలు అని చెప్పి నిష్కామ భక్తిలోకి దిగుతాడు. అప్పుడు నాయన నాకేమీ వద్దు, ఇంకా చేశాను అలసిపోయినాను నేను అని చెప్పి ఒక రోజుకి భగవంతుణ్ణి నువ్వే శరణం నాకు అనే స్థితికి వస్తే అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు తెలుసా? నిష్కామంగా భగవంతుణ్ణి పూజిస్తే మనకు వివేకం, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి అన్ని అర్హతలు ఇస్తాడు. అన్ని అర్హతలు ఇచ్చి మనకు జ్ఞాన యోగ్యతనిస్తాడు. జ్ఞాన యోగ్యతనిచ్చినప్పుడు గురు ప్రాప్తి, శాస్త్ర ప్రాప్తి జరుగుతుంది. అప్పుడు శ్రవణ ప్రాప్తి, శ్రవణం చేయాలని కోరిక, అవన్నీ వస్తాయి ఎప్పుడైతే నిష్కామంగా చేస్తామో. కానీ అలా చేసి వచ్చేవాళ్ళు చాలా చాలా అరుదు. భగవంతుణ్ణి ఏమి ఆశించాలి? భగవంతుణ్ణి కోరుకుంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు. అదే అంటాడు ఆయన ఈ శ్లోకంలో, అనన్యాశ్చింత ఎంతో మా సన్యాసిలాగా. గృహస్థుడైతే అన్నీ ఏర్పరచుకుంటాడు. గృహస్థుడు ఏం చేస్తాడు, అన్నీ ఏర్పరచుకుంటాడు, అన్నీ కొనికి పెట్టుకుంటాడు. సన్యాసికి ఏమి ఉండదు. సన్యాసికి ఏమిటంటే సన్యాసి లాంటి మనస్సు, నాకు భగవంతుడు తప్ప ఏమీ వద్దు, భోగాలు సుఖాలు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, ఆయన మీదనే ఉంటుంది చింతన ఎప్పుడు ఉంటే. ఏ జనాః మాం పర్యుపాసతే అనన్యాః చింతయంతః. వేరే ఆలోచన లేకుండా మనసులో అనన్య చింతన అంటే వేరే ఆలోచన లేకుండా నన్నే భగవంతుడే కావాలి, భగవంతుడి కోసమే. వాళ్ళ మనసులో పిల్లలు, వీళ్ళకి చేద్దాం వాళ్ళకి చేద్దాం, అది కావాలి ఇది కావాలి, వాళ్ళకి వీళ్ళకని ఏది కోరరు. అసలు భగవంతుడి దగ్గరికి పోయి ఇవన్నీ కోరుకోవడం ఏమిటి? ఇది సకామం కదా. ఎట్లా ఉంటుందంటే గంగా నీళ్లు తీసుకొచ్చి బాత్రూమ్ కడిగినట్లే. గంగా వాటర్ తీసుకొచ్చి ఎవరన్నా బాత్రూమ్ కడుగుతారండి? దేవుడంతడు వాడి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న లోకల్ విషయాలు అడుగుతావా? ఎంత చీప్ని చేసేసావు భగవంతుడిని. ఈ భక్తుడు అనుకుంటాడు ఆయన ఉన్నది అందుకే కదా అనుకుంటున్నాడు. చూడండి ఎంత తప్పు అసలు మనం చేసేది. భగవంతుడు మనం అడిగింది ఇవ్వడం కోసమే కదా ఉన్నాడు ఆయన, ఇంకెందుకు ఆయన అనుకుంటాడు వీడు, అందుకోసం లేడు ఆయన. గంగా వాటర్ ఉన్నది ఎందుకోసం? బాత్రూమ్ కడుక్కోటానికా చెప్పండి? కాదు, గంగలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి అని దాని విలువ తెలిసిన వాడికి ఆ పుణ్యాన్ని ఇస్తుంది, కానీ బాత్రూమ్ కడిగిన వాడికి పుణ్యాన్ని ఇవ్వదు. భగవంతుడు గంగానది లాంటి వాడు. అటువంటి భగవంతుడి దగ్గరికి పోయి ఈ ప్రాపంచికమైనటువంటి చిన్న క్షుద్రమైనటువంటిది మణులు కనపడుతూ ఉంటే ఎదురుగా గాజు పెంకులు ఏరుకుంటున్నట్ట ఒకడు, వజ్రాలు వైఢూర్యాలు ఉంటే గాజు పెంకులు ఏరుకుంటున్నాడు. ఎందుకంటే రెండు మెరుస్తున్నాయి, రెండు ఒకే రకంగా ఉన్నాయి కంటికి. ఆ వజ్రాల వైఢూర్యాల విలువ తెలియక గాజు పెంకులు ఏరుకుంటున్నాడు. ఉదాహరణ ఎట్లా ఉంది? భగవంతుడు వజ్రం వైఢూర్యం లాంటివాడు. ఆయన దగ్గరికి పోయి మనం ఆయన్ని కోరుకోకుండా ఈ క్షుద్రమైన ఇవన్నీ తాత్కాలికం, అనిత్యం. నువ్వు కోరుకున్నా కూడా అది పర్మనెంట్గా ఉంటుందా పోని అంటే ఉండదు, మారుతూ ఉంటుంది. తృప్తినిస్తుందా అంటే అది ఇవ్వదు, దుఃఖాన్ని ఇస్తుంది. అయ్యో నేను ఇట్లా అనుకున్నానే అట్లా అయిపోయింది అని మళ్ళీ దుఃఖం. ఎన్ని ప్రార్థనలు చేస్తేనో ఒకటి జరిగిందండి అనుకున్నది అన్న, అది జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ది ఏమైనా అయిందా అంటే అక్కడ మాత్రం కొంచెం దెబ్బతిన్నామండి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థనలు మొదలుపెట్టు. అంటే నీకు తృప్తి వచ్చిందా? రాలే. రాకపోగా దుఃఖం వస్తుంది. కొన్ని దుఃఖం పోవాలి కదా. ఒకటి అడిగాం, భగవంతుడు ఇచ్చాడు, ఇంకా మన దుఃఖం పర్మనెంట్గా పోయిందా? పోలే. నెక్స్ట్ దుఃఖం వచ్చి కూర్చుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాం మనసులో, అది తీరాలి. అది తీరకపోతే మళ్ళీ దుఃఖం, తీరలేదే అని దుఃఖం. ఇట్లా దుఃఖం ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటుంది, అలలు వచ్చినట్లుగా. మనిషి తెలుసుకోవటంలా ఈ తాత్కాలికమైనటువంటివి, ప్రాపంచికమైనటువంటివి వ్యక్తుల కోసము, ఒక చిన్న విషయం కోసము, ఈ సుఖం కోసము, ఈ శరీరం కోసము ఇవన్నీ అడుగుతున్నాము అంటే ఆ భగవంతుడు అంతటి వాడి దగ్గరికి పోయి ఆయన్ని గనక నువ్వు కావాలని కోరుకుంటే, భగవంతుడే నువ్వు కావాలని కోరుకున్నావు అనుకో, ఆయనే కావాలని కోరుకుంటే మిగతావన్నీ పూర్తి చేస్తాట ఆయన. అది చెప్తున్నాడు ఈ శ్లోకంలో, చాలా ముఖ్యమైన శ్లోకం. శంకరాచార్య వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ శ్లోకాన్ని, కానీ అంత తేలిగ్గా వదిలిపెట్టారు భగవంతుడిని జనాలు. ఆయన అంటాడు వీళ్ళంతా స్మార్ట్ అనుకుంటున్నారు, నేను స్మార్టర్ అంటాడు. నేను ఇస్తాను వాళ్ళు అడిగినవన్నీ కూడా, కానీ ఐ కెనాట్ గ్యారంటీ పీస్ అండ్ హ్యాపీనెస్. చూడండి, వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాను నేను, కానీ వాళ్ళ యొక్క సుఖ శాంతి మాత్రం నేను ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళు అడిగిన విషయాలలో వాళ్ళు పొందిన వాటితో సుఖము లేదు, శాంతి లేదు, అది నేను ఇవ్వలేను, అందులో లేదు కనుక. ఇప్పుడు నీకేం కావాలి? సుఖం కావాలి, శాంతి కావాలా, లేకపోతే నువ్వు కోరుకున్నది మాత్రం కావాలి? అది కావాలి, ఇది కావాలండి అన్నాడు. ఏయ్, అదిలో ఇది లేదురా, అందులో ఇది లేదు, కానీ ఇందులో అది ఉన్నది. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకో. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? బాగా ముట్టికాయలు తిన్న తర్వాత అనేక రకాలుగా అనుభవించి అలసి సొలిసిపోయి ఎన్నో ప్రాయశ్చిత్త కర్మలన్నీ చేసి ఇంక నా వల్ల కాదు అన్నప్పుడు వస్తారు జలం. అప్పటికి పుణ్యకాలం అంతా పుచ్చిపోతుంది. పుణ్యకాలం అంతా పుచ్చిపోతుంది అంటే ఏముంటుంది? అప్పటికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తాయి, ఇంకా నువ్వేం చేసేది? ఇప్పుడు అర్థమైందా ఎందుకు జనానికి ఆత్మజ్ఞానం రాదు? మనుష్యాణం సహస్రేషు అని కృష్ణ పరమాత్మ ఎందుకన్నారు? అర్థమైందా? ఇప్పుడు మాయా మోహిని చాలా అందంగా ఉంటుంది. నా దేహం మీద తాపత్రయం, నా కుటుంబం మీద తాపత్రయం, నాకున్న వాటన్నిటి మీద తాపత్రయం. తాపత్రయం అంటే ఏంటి? అవి ఉండాలి నాతో. మూడు తాపాలు ఉంటాయి నాకు, ఆధ్యాత్మిక తాపం, అది భౌతిక తాపం, అది దైవిక తాపం. ఈ తాపాలు వదిలిపెట్టావు మనిషిని. ఎందుకని వదిలిపెట్టావు? నేను పట్టుకోవలసిన వాడిని పట్టుకోలే. ఎవరిని పట్టుకోలే? భగవంతుణ్ణి. భగవంతుని పట్టుకున్నాను కానీ మరి దేనికోసమో పట్టుకున్నాను. పట్టుకోవడం అంటే ఏంటి? పూజలు, అర్చనలు, స్తోత్రాలు, పారాయణాలు చేస్తూనే ఉన్నాను. ఆయన కోసం చేస్తున్నావా? ఆయన కోసం చేయట్లేదండి. నాకేదో ఒక లోపల సంకల్పం ఉంది. ఏమండి? నీకేదో సంకల్పం పెట్టుకొని ఆయన పారాయణం చేస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? నీకేది పెట్టుకున్నావో సంకల్పం అదే ఇస్తాడు. కానీ ఆయన ఆయన సుఖస్వరూపం, శాంతస్వరూపం. ఆయన అడగలే నువ్వు, నీకు సుఖము రాదు, శాంతి రాదు. నువ్వు అడిగిన దాంట్లో సుఖం శాంతి లేదు, అది నీకు తెలియదు. గురువుగారు చెప్పినా నీకు అర్థం కాదు, దాని వైపే పరిగెడతావు. నువ్వు పరిగెత్తు, ఎంతకాలం పరిగెడతావో పరిగెత్తు. అందుకే చెప్తారు, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఎవరు వినరు. తన దాకా వస్తే కానీ తనకు తెలియదు అంటారు, చూసారా? అంటే తాను అందులోకి అనుకున్న దాన్ని, కోరుకున్న దాన్ని పొందిన తర్వాత ఆ పొందిన దాంట్లో కూడా ఈయనేమి సుఖాన్ని పొందలేదని అనుభవించిన తర్వాత కానీ రాడు. దాన్ని ఎదురు దెబ్బ అంటారు జీవితంలో. ఎదురు దెబ్బ అంటే ఏమిటి? దాన్ని నెగిటివ్గా తీసుకోవక్కర్లేదు. మనం కోరుకున్నాం, ఏదైతే కోరుకున్నామో అది లభించినా కూడా మనకు దానివల్ల మనం ఎదురు చూసినటువంటి ఆనందం రాలేదు. రావడానికి ఉంటే కదా అందులో. ఉన్నదని నువ్వు అనుకున్నావు, ఉన్నదని నువ్వు అనుకోవడం నీ భ్రమ, అజ్ఞానం. దానికి నేనేం చేస్తానంటాడు ఆయన. ఇంత విషయాన్ని ఎవరు చెప్తారు మనకు చెప్పండి? గురువు చెప్తే తప్ప తెలియదు. ఆ గురువు చెప్పినా కూడా మనం అర్థం చేసుకునే స్థితిలో ఉంటే తెలుస్తుంది, అది లేకపోతే తెలియదు. అందుకని ఆ శాస్త్రం విలువ, గురువు విలువ తెలుసుకోవడానికి జన్మ జన్మ జన్మల పుణ్యం చేస్తున్న వాడికి ఆ శాస్త్రం విలువ తెలుస్తుంది, లేకపోతే తెలియదు. గురువు ముందు కూర్చున్నా తెలియదు, గురువు ముందు వింటున్నాను తెలియదు. అందుకని దేవుణ్ణి వెళ్ళి పూజిస్తూ ఉంటే ఆయనే ఇవ్వలేకనే, ఒరే నీకెందుకురా ఈ పిచ్చివన్నీ వద్దమ్మా నాయన, ఇవన్నీ సుఖాన్ని ఇవ్వవు, కనుక నువ్వు నా మోక్షాన్ని పొందని చెప్పి అంటాడు ఆయన, అనొచ్చు కదా. చూస్తుంటాడు మనల్ని పాపం, ప్రజాపతి చూసినట్టుగానే ఇంద్రుణ్ణి విరోచనుడిని, పాపం జ్ఞానం పొందకుండానే వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వచ్చి 32 సంవత్సరాలు సేవ చేసి జ్ఞానం పొందకుండానే వెళుతున్నారని చెప్పి బాధపడ్డాడు ప్రజాపతి అంతటి వాడే. భగవంతుడు కూడా అంతే, పాపం భక్తుల్ని చూస్తూ చూస్తూ జాలి పడతాడే, కానీ ఆయన ఏం చేయలేడు. కానీ అర్జున, నా కోసం వచ్చే భక్తుడు ఒకడు ఉంటాడు, నన్నే కావాలని కోరుకుంటాడు. గృహస్థుడు అయినా కానీ తాను కూడా అన్నీ కూడా భగవంతుడి మీదనే ఆధారపడతాడు. 2 రకాల భక్తులండి, మార్జాల భక్తి, మర్కట భక్తి అని. మార్జాల భక్తి అంటే పిల్లి భక్తి. పిల్లి ఏం చేస్తుంది? చిన్న కూన, మా అమ్మ తీసుకెళ్తుందిలే ప్రతి చోటికి అంటుంది, పిల్లి కూన, అది మార్జాల భక్తి. ఆ పిల్లికి ఏం తెలియదు, తల్లి నోటితో పట్టుకుంటుంది, పట్టుకొని ఇంటింటా తిప్పుతుంది, 9 ఇళ్ళు తీసుకెళ్తుంది, 7 ఇళ్ళో మళ్ళీ అక్కడ దించుతుంది దాన్ని, మళ్ళీ ఇంకో రోజు ఇంకో ఇంటికి తీసుకుపోతుంది. ఆ పళ్ళు కూరలు చూసారు, ఆ పిల్లి పళ్ళు కూరలు అది పట్టుకుంటే ఆ పిల్లి కూన చర్మం ఎంత మెత్తగా ఉంటుందండి, మెత్తగా, అప్పుడే పాపం పుట్టింది అది. దాన్ని పట్టుకుంటే గాయం తగలకుండా పట్టుకుంటుందండి, అది ఎట్లా పట్టుకుంటుందో, అంతటి మెత్తటి పసి కూన అది. దాన్ని తన పళ్ళతో పట్టుకుంటే గాయం ఉండాలి కదా, అదేమిటి గాయం తగలదు, ఏం బరువు ఉంటుంది కదా ఆ పిల్లి పిల్ల పసికోన, ఆ బరువును అంతటినీ కింద పడకుండా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే కోనకి గాయం అవుతుంది, పట్టుకోకపోతే జారిపోతుంది. చూసారా? అంటే గాయం కాకూడదు, జారిపోకూడదు, పట్టుకుంటుంది. ఎప్పుడన్నా ఆలోచించారా? అది ఆ తల్లి ప్రేమ అనేది. భగవంతుడు కూడా అంతే. ఎప్పుడైతే నేను సర్వం భగవంతుడే చూసుకుంటాడు అని భావిస్తాను, భగవంతుడు నన్ను అట్లా ఆ పిల్లిని పట్టుకున్నట్టే, తల్లి పిల్లి పసిపోనని పట్టుకున్నట్టే నన్ను అలా పట్టుకుంటాడు, పట్టుకొని తానే అన్నిటికీ తీసుకెళ్తాడు. నాకేం కావాలో నా క్షేమాన్ని ఆయనే చూసుకుంటాడు అంటుంది. ఇది మార్జాల భక్తి. మర్కట భక్తి ఏంటి అంటే తల్లిని పొట్టను కరుచుకుంటుంది అది. అంటే తల్లి మీద నమ్మకం లేదు, ఏం వదిలిపెట్టిపోతే నన్ను, ఏదో తింటూ తింటూ నన్ను ఇక్కడ వదిలిపెట్టిపోయింది అనుకోండి ఏం చేస్తాం? కొంతమంది అమ్మలు అంతే, షాపుకు పోతారు, అన్ని చూసుకుని వస్తారు, పిల్లవాడిని మర్చిపోయి వచ్చినవాడు అబ్బాయి ఏడు అమ్మాయి ఏడంటి మర్చిపోతారు. అందుకని ఈ కోతి పిల్ల ఏం చేస్తుంది తెలుసా, ఎందుకైనా మంచిది, మా అమ్మ చెట్లు అన్ని దూకుతూ ఉంటుంది, నన్ను మర్చిపోతుందని చెప్పి పొట్ట గడుచుకుంటుంది గట్టిగా. ఇది మర్కట భక్తి అంటారు, అది మార్జాల భక్తి. భగవంతుడు అన్ని చూసుకుంటాడు అనుకునేది మార్జాల భక్తి. అనన్యాశ్చింతయంతో మా ఆయనే చూసుకుంటాడు, నాకు ఆయన్ని నేను పట్టుకున్నాను, ఆయన స్మరణం చేస్తున్నాను, ఆయన చింతనతోనే ఉన్నాను, ఆయనే కావాలనుకున్నాను, నాకేం కావాలో ఆయనకి తెలుసు. అది అనన్యాశ్చింతయో చింతయంతో మాం. చూడండి ఇప్పుడు శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం. ఏ జనాః, ఏ నిష్కామ భక్తులైతే మాం పర్యుపాసతే, నన్ను పూజిస్తారు, అన్ని విధాలుగా నన్ను పూజిస్తారు అంటే జిజ్ఞాసు భక్తులని అర్థం. ఆర్తభక్తులు కాదు, అర్థార్థి భక్తులు కాదు, జిజ్ఞాసు భక్తులు. చింతయంతః, నన్నే తలుచుకుంటూ, నేనే కావాలి అని నన్ను కోరుకుంటూ నిష్కామ భక్తులు. అనన్యాః, న విద్యతే అన్యత్ లక్ష్యం యస్య సహ, వేరే మరొక గమ్యం లేకుండా. అనన్యాః, భగవంతుడు తప్ప వేరే మరొక గమ్యం లేదంటే భగవంతుడు తప్ప మరి వేరొకటి కోరుకోకుండా. అనన్యాః, ఏ జనాః మాం పర్యుపాసతే చింతయంతః, తేషాం యోగక్షేమం నిత్య అభియుక్తానాం యోగక్షేమం అహం వహామి. ఈ ఎల్ఐసి ఇన్సూరెన్స్ దగ్గర యోగక్షేమం అహం వహామి, యోగక్షేమం రాసి పెడతారు అక్కడ. యోగక్షేమం అంటారు, వాళ్ళేం చూడరు. ఇన్సూరెన్స్ ఆఫీస్కి క్షేమం లేదు, ఏదో క్రాక్లు వచ్చినాయిట, అండర్ గ్రౌండ్ వేస్తుంటే క్రాక్లు వచ్చినాయి. అక్కడ ఇన్సూరెన్స్, మనకే ఇన్సూరెన్స్ చేస్తారు వాళ్ళు, వాళ్ళకే ఇన్సూరెన్స్ సరిగ్గా లేకపోతే. లోకంలో యోగక్షేమం అంటే ఏమిటి? అప్రాప్తస్య ప్రాప్తి యోగ, లేనిదాన్ని పొందడం యోగం. వాళ్ళకి లేనిదాన్ని కూడా పొందేటట్లు నేను చేస్తాను. పొందిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి కదా దాన్ని, అది కూడా నేనే చూసుకుంటాను. ప్రాప్తస్య రక్షణం క్షేమం, లేనిదాన్ని పొందేటట్లుగా నేను చేస్తాను యోగం. అప్రాప్తస్య ప్రాప్తి, పొందిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా, ప్రాప్తస్య రక్షణం కూడా నేనే చూసుకుంటాను, వాడిని రక్షించేది కూడా నేనే. యోగక్షేమం తేషాం నిత్య అభియుక్తానాం, అటువంటి తీవ్ర ముముక్షువులకు, తీవ్ర ముముక్షువులు నిత్య అభియుక్తానం అంటే ఎప్పుడు అదే భగవత్ చింతన, భగవత్స్మరణం, భగవంతుడి నామం, భగవంతుడి విషయాన్ని వినడమే. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఇదే టాప్ ప్రయారిటీ. దానికి ఎంతైనా కష్టపడతారు వాళ్ళు, మిగతా వాటికి అంత కష్టపడరు, కానీ భగవంతుడి కోసం బాగా కష్టపడతారు. అంటే వర్షమైనా సరే తుఫాన్ అయినా సరే క్లాసుకు వెళ్ళి కూర్చుంటారు అని అర్థం. కమిటెడ్ టు, అటువంటి వాళ్ళ యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. అహం వహామి, నేను భరిస్తాను, నేను భారం నా మీద వేసుకుంటాను అన్నాడు. వాళ్ళకి సాధన చతుష్టయ సంపత్తి వచ్చేట్లు చేస్తాను. ఎవరికి? నిష్కామ భక్తులకి. వేరే అర్థకామాలు కోరుకోకుండా నన్ను తెలుసుకోవాలని, భగవంతుడి నిజస్వరూపం తెలుసుకోవాలని, మోక్షాన్ని పొందాలని, భగవంతుడే సర్వముని ఇస్తాడనేటటువంటి నమ్మిక కలిగిన వాళ్ళని నేను వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి, ఏమిస్తాడు? వైరాగ్యం, వివేకం, జ్ఞానయోగ్యత, శాస్త్రప్రాప్తి, శ్రవణ ప్రాప్తి, ధనాన్ని ఇస్తాము. ఇవన్నిటికి ధనం కావాలి కదా, ధనం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, సర్వెంట్స్ని ఇస్తాను, ఇల్లు ఇస్తాను, అన్నీ ఇస్తాను. ఎందుకంటే వీడు నా కోసం వస్తున్నారు కనుక నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను ఇవన్నీ. యోగక్షేమం అహం వహామి. ఏమండి నమ్మొచ్చంటారా, నమ్మొచ్చంటారా ఆయన చెప్పిన మాట? నమ్ముదామా? నమ్మితే ఎప్పుడు చెడిపోం. అది భగవంతుడిని నమ్మితే చెడిపోతాం. ఎవరెవరినో లోకల్ వాళ్ళని నమ్మే కంటే కూడా ఆయన నోరు తెరిచి ఇంత చక్కగా చెప్తే, చెప్పినా కూడా మనకి ఇంకా అనుమానం ఏంటండి? అనుమానమే అక్కర్లేదు. ఆయన నమ్ముకో, ఏది ఇచ్చినా ఆయన ఇస్తున్నదే అని అనుకో, అంతే. ఆయనే చేస్తున్నాడు, అన్నీ మన మంచికే, అన్నీ మన మంచికే అనుకోవాలి. అంతటి చూస్తాడు భగవంతుడు కూడా వీడికి ఎటువంటి భక్తి ఉన్నదా అని చూసి దానికి తగినట్లుగానే ఇస్తాడు ఫలితాన్ని. దుఃఖం వస్తున్నది అంటే ఏమిటి అర్థం? మనం ఏదో తప్పు కోరుకున్నాము అని అర్థం. రాంగ్ డిజైర్ ఏదో ఉన్నది అని అర్థం. అలా కాకుండా మనం సరైనది భగవంతుడిని కోరుకున్నాం అనుకో, శాంతి, సుఖం, మనస్సులో ప్రశాంతత, ఆనందం. కష్టంలో కూడా ఆనందంగానే ఉంటుంది, దుఃఖంలో కూడా ఆనందం వస్తుంది. ఇదేమిటి దుఃఖంలో ఆనందంగా ఉందంటే దుఃఖం దుఃఖంగా తెలియదు. ప్రహ్లాదుడికి దుఃఖం అనిపించిందా చెప్పండి, మీరాబాయికి దుఃఖం అనిపించిందా, త్యాగరాజుకి దుఃఖం అనిపించిందా? ఏమనిపించలేదు. వాళ్ళు పడ్డ కష్టాలు మనం పడ్డామా? పడతామా? పడం. అయినా వాళ్ళకి దుఃఖం అనిపించలేదు, మనకెందుకు దుఃఖం ఉంది? బికాజ్ వాళ్ళ మనస్సులో భగవంతుడు తప్ప వేరు లేదు. ఆ దుఃఖాన్ని అనుభవించడానికి ఆ మనస్సులో చోటు లేదు. చూడండి, ఆ దుఃఖాన్ని అనుభవించడానికి మనసులో చోటు లేదు. ఎవరున్నారు మన మనస్సులో? ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని ఉంటే, ఫుల్గా ఆక్యుపై అయి ఉంటే, దుఃఖం వచ్చి చేరడానికి మనసులో చోటు లేకపోతే ఇంకా దుఃఖం ఎక్కడ వస్తుంది? అది సీక్రెట్, అది సీక్రెట్. మన మనవాళ్ళని, మనవరాళ్ళని, కొడుకుల్ని, కూతుర్ని, ఇంటిని, ధనాన్ని ప్రేమించినంతగా భగవంతుడిని అందులో ఒక పావు వంతు ప్రేమించినా చాలు, కరిగిపోతాడు. ఆయన కరిగిపోతాడు. అసలు ఆయన్ని కరిగించలేకపోతున్నాం మనం. అంతటి పాషాణ హృదయం మంది, కాస్త హృదయంలో చోటి బాబాయ్యా అంటే అంతా బార్గెయినింగే. చీప్ డిజైర్స్, చీప్ చీప్ అని కోరుకుంటున్నాం, అనిత్యమైనటువంటివన్నీ కూడా. ఆయన ఎక్కడా? ఆయన ఎంతటి గొప్పవాడు, ఎంత కరుణామయుడు, శాంత హృదయుడు, శాంత స్వరూపం, ఆనంద స్వరూపాన్ని వదిలిపెట్టుకొని ఆనంద స్వరూపాన్ని దగ్గరికి వెళ్ళి ఆనందాన్ని ఇవ్వనటువంటి భోగాలని, తుచ్చమైన భోగాలని, చిన్న చిన్న విషయాలని కోరుకుంటా వెళ్ళి ఎంత అవివేకం! దీన్ని మించిన అవివేకం ఉందా? పాపం ఆయన కూడా చూస్తాడు, ఎప్పుడో వస్తాడా, అడుగుతాడా నన్ను కోసం, నా కోసం? మోక్షమే భగవంతుడు. అందుకని భగవంతుడు ఉన్న హృదయంలో దుఃఖానికి తావు లేదు, లేదు, లేదు. దుఃఖం పారిపోతుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను భరిస్తాను వాళ్ళ యొక్క క్షేమాలన్నీ కూడా, యోగక్షేమాలను నేను చూసుకుంటాను. వాడు పొందనిది నేను చేస్తాను, పొందేటట్లు, పొందిన దాన్ని నేను రక్షిస్తాను. ఏమిటి ఇంతకంటే ఏం కావాలి? అందుకని భగవంతుణ్ణి శరణు వేడాలి. భగవంతుణ్ణి శరణు వేడడం అంటే ఏం లేదు, ఆయన చెప్పిన వాక్యాలను వినడమే. శాస్త్రం చదవడం ఆయనకి ఇష్టం, అది ఆయనకు కావాల్సింది. నా నిజస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఇప్పుడు రాబోతున్నారు చెప్తున్నారు నిష్కామ భక్తి గురించి తర్వాత శ్లోకంలో. ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం త్రివిధి పూర్వకం. సకామ భక్తి, నిష్కామ భక్తి వేరే ఫార్మేట్లో చెప్తున్నారు ఇప్పుడు. ఏ అన్య దేవతా భక్తాః, ఎవరైతే ఇతర దేవతలను పూజిస్తారో, అన్య దేవతాః భక్తాః శ్రద్ధయాన్వితాః, శ్రద్ధతో అన్వితాః అంటే శ్రద్ధతో కూడి భజంతే సేవిస్తారో, పూజిస్తారో భగవంతుణ్ణి, వాళ్ళు కూడా తే అపి మాం ఏవ యజంతి, వాళ్ళు నిజంగా నన్నే పూజిస్తున్నారు, వాళ్ళు నిజంగా నన్నే పూజిస్తున్నారు. 7వ అధ్యాయంలో చూసాం ఈ విషయాన్ని, మళ్ళీ అదే చెప్తున్నారు ఇక్కడ ఇంకా విపులంగా. భజంతి అవిధి పూర్వకం, అజ్ఞానంతో పూజిస్తున్నారు నన్ను, వాళ్ళు నిజంగా నన్నే పూజిస్తున్నారు, వాళ్ళకి తెలియడంలో నన్నే పూజిస్తున్నారని. వాళ్ళు అనుకుంటారు మేము ఆ దేవుణ్ణి కాదు పూజిస్తున్నాం, ఈ దేవుణ్ణి పూజిస్తున్నానని చెప్పి అనుకుంటారు అజ్ఞానంతో. అవిధి అంటే ఇక్కడ అజ్ఞానం అని అర్థం. అజ్ఞానంతో వాళ్ళు ఏ దేవతలను పూజిస్తున్నప్పటికీ కూడా నిజంగా వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అర్జున అన్నాడు. ఇక్కడ మనం 7వ అధ్యాయంలో విన్న విషయాన్ని మళ్ళీ ఒక్కసారి మననం చేయాలి, స్మరించాలి. ఏంటంటే అది, భగవంతుడి చిహ్నాలు 2 విధాలు. భగవంతుడికి సింబల్స్, మనం పూజించే భగవంతుడు 2 విధాలు. ఏమిటంటే మన ఇష్టదేవత రాముణ్ణో, కృష్ణుణ్ణో, దేవుణ్ణో, ఉదాహరణకి ఇప్పుడు విష్ణు ఉన్నాడు అనుకోండి, మనం విష్ణువుని పూజిస్తూ ఉంటే ఆ విష్ణువు సృష్టికర్తగా పూజించాం అనుకోండి, స్థితికర్త, స్థితికర్తగా పూజిస్తే అది పరిచ్ఛిన్న దేవత అన్నమాట. కానీ ఆ విష్ణుమూర్తిని సృష్టికర్తగా, లయకర్తగా, స్థితికర్తగా పూజిస్తే ఇన్ఫినిట్ గాడ్ అంట. అందుకని ఇది ఇంకా వివరంగా మనం వినాలంటే కొంచెం నిదానంగా వచ్చే వారం మొదలు పెడతాను. ఈ విషయాన్ని చెప్పి తర్వాత శ్లోకాల్లోకి వెళతాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.